विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे వరాహ ప్రాణం మనం అంబికా దర్పార్వతి వారి అష్టాదశ ప్రాణాల్లో భాగంగా చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్క శక్తి ఉన్నది. అలాగే వరాహ ప్రాణం ఆది పంచికంలో కూడా ఒక విశిష్ట స్థానం పొందిన దివ్య పురాణం. ఈ పురాణం వినడం వల్ల భూలాభం కలుగుతుందని, పదవీ యోగం పడుతుందని కూడా చెప్పారు. మనందరికీ భూలాభం, అంబికా వారికి ఏమో పదవీ లాభం కూడా కలగాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిన్న భూదేవి శ్రీ మహావిష్ణువు ఉద్ధరించిన తరువాత ఆయన నోట్లో రకరకాల లోకాలు, రకరకాల దృశ్యాలు చూశాక భీతి, భయం, భక్తి ఈ మూడింటితో స్వామివారిని స్తోత్రం చేసింది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కడుపుల లోకాలు చూశాక, గ్రహాలు నక్షత్రాలు చూశాక, స్వామివారి విశ్వరూపం చూశాక ఆ రూపం తట్టుకోలేము. భూదేవి కూడా ఆ రూపం చూచి ఒక రకమైన కంపం పొందింది అంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేముంది? సామాన్యుల సంగతి చెప్పలేము. అర్జునుడే విష్ణు విశ్వరూపాన్ని యుద్ధరంగంలో చూసి దిశోన జానేన లభేచ శర్మ అన్నాడు. నాకు దిక్కులు తెలియటం లేదన్నాడు, సుఖం లేదన్నాడు. అంత కంగారు వచ్చిందిట, అద్భుతం ఆ రూపం. అందుకే ఆవిడేమన్నది, భక్తితో నా మీద దయ చూపించు, భయం కలుగుతోంది నీ కడుపులో ఉన్న లోకాలు, నీ నోట్లో ఉన్న గ్రహాలు నక్షత్రాలు చూస్తే అని స్తోత్రం ఒకటి చేసింది. ఆ స్తోత్రం కూడా మీ అందరి చేత నేను చెప్పించాం. కేశవ పాతుమే పాదవు, నా పాదాలు కేశవుడు రక్షించుగాక. పాదాలను కేశవుడు ఎందుకు రక్షించాలి అంటే ముందెప్పుడు ఆశ్రయం పాదము అన్నారు. భగవంతుడిని చూచేటప్పుడు ముందు పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా చూడాలి. కలకత్తా కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకేసారి తలకే చూస్తే అంతే సంగతి అన్నారు. సామాన్య మానవుడి కళ్ళు వేర్లు కమ్ముతాయి. భగవంతుణ్ణి భక్తుడు ఎప్పుడు ముందు పాదం పట్టుకుంటే అప్పుడు నెత్తికెక్కించుకుంటాడు. ముందే నెత్తికెక్కితే ఆ తర్వాత కాళ్ళ దగ్గర బారేస్తాడు, అధోగతి అన్నమాట. అందుకని కేశవుడు నా పాదాలు రక్షించుగాక. వినయంతో భక్తితో ప్రార్థించడానికి పాదం చిహ్నం. ఎప్పుడు నేను నీ పాదాల దగ్గర ఉండే ఒక భక్తుణ్ణి, ఒక రేణువుని అన్నవాడిని తొందరగా అనుగ్రహిస్తాడు. అమ్మైనా మనం జీవులమైనా అందరం ఏం పట్టుకోవాలంటే పాదమే. అక్కడ మాత్రమే కాంప్రమైజ్ అవ్వకూడదు. తర్వాత నారాయణుడు నా పిక్కలు రక్షించుగాక. శ్రీమన్నారాయణుడు సరిగ్గా ఈ పిక్కలు రక్షించాలి. నారాయణ స్థానం అటువంటిది. మాధవుడు నా నడుము రక్షించుగాక. ఇప్పుడు మాధవుడు నడుము రక్షించుగాక, ఇక్కడ శబ్దాల్లో ఒక విచిత్రం ఉన్నది. కేశవ అంటే కమ్ అనగా జలము, జలాన్ని సృష్టించి తద్వారా లోకాలను రక్షించేవాడు. ఆయన పాదాల నుంచే జలం పుట్టింది. పాదాల నుంచి, విష్ణు పాదాల నుంచి లక్ష్మీదేవి ఎలా సేవన చేస్తుందో అలాగే ఆ పాదాల నుంచి గంగ పుట్టింది. అందుకే విష్ణు పాద ఉద్భవ అన్నాను. గంగనేమంటాం, విష్ణు పాద ఉద్భవ. కేశవుడు అంటే పాదముల నుండి జలమును ఉద్భవింపచేసినవాడు, ఇంద్రియాలకు కూడా అధిపతి. అటువంటి పరమాత్ముడు ఎప్పుడు పాదాలే రక్షిస్తాడు. పాదాల నుంచి గంగను సృష్టించిన వాడు పాదాలను ఆశ్రయిస్తే మన శరీరాన్ని గంగలో ములగగానే ఎలా అయితే సమస్త పాపాలు తొలగాయో అలాగే పాదాలు తొలగించి రక్షిస్తాడు. పాపం ఉన్నంత వరకు రక్షించలేడు కనుక. అందుకని కేశవ నామం పాదములను రక్షించుగాక. నారాయణుడి యొక్క అర్థం ఏమిటి అంటే ఆపో నారాయితి ప్రోక్తాహ ఆపోయిపోయి నరసోనవ అయనం తస్య తాపూర్వం తేన నారాయణ స్మృత. ఈ వరాహ పురాణంలో కూడా ఆ శ్లోకం మళ్ళీ వస్తుంది ఇంకోసారి. ఒకప్పుడు విష్ణు జలాన్ని సృష్టించాడు, ఆ జలమును సంస్కృతములో నారాహ అంటారు. నారాహ అంటే జలములు. ఆ జలములు అయనముగా కలవాడు, నివాస స్థానంగా కలవాడు. ఆయనకి జలమే నివాస స్థానం, ఎప్పుడు నీటిలో ఉంటాడు. నీటిలో తానున్నాడు, నీరు తనలో ఉన్నది, అందుకే ఆయనే నారాయణుడు అన్నాం. నరసోనవహ అండంలో మనందరికీ కూడా నీరే ఆధారం. నరసోనవహ అంటే జంతువులకు ఆధారము. దీంట్లో అంతరార్థం ఏమిటంటే ప్రాణులు, ప్రాణం కలిగిన వాళ్ళందరూ నారాహ అని పిలువబడతారు. ఎవరిలో అయినా ప్రాణం ఉంది అంటే వాడు నారాహ. మనలో తానున్నాడు, తనలో మనమున్నాం. ఈ విధంగా తనను మనలో పెట్టుకుని మనలో తానుండి రక్షిస్తున్నవాడు నారాయణుడు. ఆ నారాయణుడు పిక్కలు ఎందుకు రక్షించాలి అంటే, పిక్కలు బలంగా ఉంటేనే ఆయన కోసం నడిచి వెళ్ళగలం. మన పిక్క బలం లేకపోతే పరిగెత్తి వెళ్ళలేంగా. ఇవాళ మనం ద్వారకా తిరుమల నడిచెడుతున్నా, లేకపోతే ఇంకో అమ్మవారి కొండెక్కినా, లేకపోతే ఏడు కొండలు నడిచెక్కినా, కాళ్ళుంటూ ఉంటేనే మనం ఆయన సేవ కోసం పరిగెత్తి వెళ్ళగలం. కాబట్టి ఆ కాలి పిక్కలను ఈ నారాయణుడు రక్షించుగాక. నార అంటే జ్ఞానమని కూడా ఒక అర్థం. జ్ఞానములో ఆయనున్నాడు, ఆయనలో జ్ఞానమున్నది. జ్ఞానస్వరూపుడు, జ్ఞానంతో మాత్రం ఆయన్ని పొందగలం, అజ్ఞానంతో ఆయన్ని పొందలేము. అందుకే జ్ఞానాదేవ కైవల్యం. జ్ఞానం ఒకటి ఉంటే మోక్షం తనంత తానే వస్తుంది. అటువంటి జ్ఞానస్వరూపుడు నా పిక్కలను రక్షించుగాక. మాధవుడు అంటే, మా అంటే లక్ష్మి, ఆ లక్ష్మీ వల్లభుడు మాధవుడు, ఆయన నా నడుమును రక్షించుగాక. గోవిందుడు నా గుహ్యను రక్షించుగాక. గో శబ్దమునకు చాలా అర్థాలున్నాయి. అబ్బో, అపూర్వమైన శబ్దం గోవింద అంటే. గో అంటే ఇంద్రియములు, గో అంటే కిరణములు, గో అంటే ఆవు, గో అంటే భూమి, గో అంటే గోపాలులు. వీళ్ళందరినీ కూడా ఆనంద పెడతాడు. ముందు ఇంద్రియములకు ఆనందం కలిగిస్తాడు ఆయన. ఇంద్రియములకి బ్రహ్మానందం కలిగితేనే మోక్షం. ఇంద్రియములకు బ్రహ్మానందం కలిగించి మానవుణ్ణి పతనావస్థ నుంచి సదవస్థకి తీసుకెడతాడు కనుక గోవింద అన్నారు. గో అంటే కిరణములు కదా. ఆయన తన శరీరము నుంచి దివ్య కిరణములు ఇచ్చి, సహస్రార కిరణాలన్నమాట అవి. అటువంటి కిరణముల ద్వారా లోకానికి వెలుతురు ఇస్తున్నాడు. నిజానికి గోవిందుడు అంటే మనల్ని వెలుతురులోకి తీసుకెళ్లేవాడు. ఆయన ఉంటే ఇంకా మనకి అజ్ఞానం ఉండదు, చీకటి ఉండదు. నిత్యం కిరణాలే, నిత్యం ఆనందమే, నిత్యం జ్ఞానజ్యోతే. అటువంటి వాడు గోవిందుడు. గో అంటే భూమి. ఈ భూమికి ఆనందం కలిగిస్తాడు గనక గోవిందుడు. భూదేవికి ఆనందం కలిగించడం అంటే భూమి మీద ఉన్న మనల్ని రక్షించడమే. అందువల్ల గోవిందుడు అన్నారు, ఆ గోవిందుడు ఇప్పుడు గుహ్యస్థానమును రక్షించుగాక. ఇంకా విష్ణుమూర్తి బొడ్డును రక్షించుగాక. మధుసూదనుడు పొట్ట రక్షించుగాక. త్రివిక్రముడు నా తొడలు రక్షించుగాక. వామనుడు హృదయాన్ని రక్షించుగాక. శ్రీధరుడు కంఠం రక్షించుగాక. పురుషీకేశుడు ముఖం రక్షించుగాక. పద్మనాభుడు కళ్ళు, దామోదరుడు శిరస్సుని రక్షించాలి. ఇందులో శ్రీ అంటే లక్ష్మి. ఆ లక్ష్మిని ధరించేది కంఠస్థానం. ఈ కంఠంలో లక్ష్మిని పెట్టుకుని, తద్వారా లక్ష్మి అంటే ఏ లక్ష్మి? విద్యాలక్ష్మి. వాళ్ళ లక్ష్మీలు చాలా ఉన్నాయి. శుద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీర్లక్ష్మీ, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని మనం శ్రీ సూక్తంలో చెబుతున్నాం. ఇందులో విద్యాలక్ష్మి అనే పేరుతో కూడా అమ్మవారు ఉన్నది. ఈ విద్యాలక్ష్మి ఎప్పుడు మనల్ని వరిస్తుంది అంటే, కంఠస్థానంలో లక్ష్మీదేవిని పెట్టుకుని మనం స్తోత్రం చేస్తే. అందుకే ఇవన్నీ అంగన్యాసము అని కూడా అంటాం, కవచం. కంఠం దగ్గర చేపెట్టుకుని ఆ శ్రీధరుడు కంఠం రక్షించుగాక అంటాం. అనగానే లక్ష్మీదేవి ఇక్కడ విద్యాలక్ష్మిగా చేరి మనల్ని రక్షిస్తోంది. అప్పుడు మనకి వాక్శక్తి వస్తుంది, వాక్సిద్ధి వస్తుంది. హృషీకేశుడు ముఖం రక్షించుగాక అంటున్నాం. హృషీకము అంటే ఇంద్రియములు, దానికి ఈశాధిపతి. ఇంద్రియములు మన చెప్పిన మాట వినవు, ఇష్టం వచ్చినట్టు చెరిస్తాయి. అలా చెరించకుండా ఆ ఇంద్రియాలకు అధిపతి అయిన పరమాత్ముడు మనల్ని రక్షించుగాక ముఖాన్ని. పద్మనాభుడు ఆయన, ఆయన కళ్ళని రక్షించుగాక. దామోదరుడు శిరస్సుని రక్షించుగాక అని ఆవిడ ఏం చేసింది, అవయవాలలో విష్ణునామాన్ని ఆవాహన చేసింది. తద్వారా విష్ణుమూర్తిని శరీరంలోని ఒక్కొక్క అవయవంలో నిలబెట్టింది. భగవంతుణ్ణి ముందు మన శరీరంలోకి ఆవాహన చేసి మాత్రమే అర్చన చెయ్యాలి. ఇప్పుడు వచ్చే రాబోయే కథలన్నీ చాలా చమత్కారంగా ఉంటాయి. అసలు మనకి ఏది ధర్మమో ఏది అధర్మమో మానవుడికి సంపూర్ణంగా తెలియదు. చాలా జ్ఞానశక్తితో చూస్తే తప్ప ఒక్కొక్కసారి హింస అహింసలాగా, అహింస హింసలాగా కూడా అనిపించవచ్చు. అందుకే శాస్త్రం ఏం చెబుతున్నదంటే, ఉపాసనా దేవతని, ఉపాసనా దేవుణ్ణి మన శరీరమంతటా ఆవాహన చెయ్యాలి. అందుకే మహాన్యాసం నారుద్రో రుద్రమర్చయేత్ అంటుంది. అంటే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించకూడదు. విష్ణువుని పూజించాలంటే ముందు వీడు విష్ణు అవ్వాలి. అమ్మని పూజించాలంటే అమ్మని ఆవాహన చేసుకోవాలి శరీరంలోకి. ఇప్పుడు ఈ అవయవాల్లోకి విష్ణుమూర్తిని ఆవాహన చేసుకున్నది ఈ భూదేవి. ఆపై భక్తితో శ్రద్ధతో స్తోత్రం చేస్తున్నది. ఆ తర్వాత విష్ణుదేవా నీకు నమస్కారం అన్నది. సోత భగవానుడు ఈ కథంతా నైమిషారణ్యంలో చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు మనం. భూదేవి అత్యంత భక్తితో శ్రద్ధతో స్వామిని స్తోత్రం చేయగా ఆయన మళ్ళీ మాయను ఉపసంహరించాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నోట్లో రకరకాల లోకాలు, గ్రహాలు, నక్షత్రాలు అన్ని చూపించిన ఆయన ఉపసంహరించి వరాహ రూపంతో భూదేవిని స్తోత్రానికి సంతోషించి ఆశీర్వదించాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఈ స్వామి? అది మర్చిపోవద్దు మనం. ఏడు కొండల మీద పుష్కరిణి చెంత ఉన్నాడు వరాహమూర్తి. అక్కడ భూదేవిని అనుగ్రహించాడు, ధరాదేవిని. ఆవిడతో పలికి, అమ్మా సంతోషం, నువ్వింత పూర్వం నన్ను ప్రశ్న వేశావు, ఏమని? తేలికగా నిన్ను పట్టుకోవడానికి మార్గమేమిటి, ఈ సృష్టికి మూలమేమిటి అన్నావు. యుగాలు లెక్క చెప్పమన్నావు, అది చెప్పమనగానే నా నోట్లో నీకు దివ్యలోకాలు చూపించాను. ఇప్పుడు నీకు పాత ప్రశ్నలకు సమాధానం చెబుతాం. మనం నిన్నే ప్రారంభించుకున్నాం కదా, ఆవిడ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆయన నోరు తెరిచాడు, నోట్లో గ్రహ నక్షత్రాదులు చూపించాడు. ఆపై ఆవిడ స్తోత్రం చేశాక ఇప్పుడు సమాధానం చెబుతున్నాడు. కథయామి పురాణస్య విషయం సర్వశాస్త్రత పురాణానాంచి సర్వేషాం అయం సాధారణ స్మృతగా. అమ్మా, పురాణాలకు సంబంధించిన విషయం నువ్వు అడిగావు, అది చెబుతున్నా. పురాణాలన్నిటికీ కలిపి ఒక అద్భుతమైన సాధారణ శ్లోకం ఉంది. సాధారణ శ్లోకం అంటే అన్ని పురాణాల్లోనూ అది ఉంటుంది అని అర్థం. సాధారణ ధర్మము, విశిష్ట ధర్మము అని రెండు ఉంటాయి. సాధారణం అంటే అందరికీ పనికొచ్చేదని అర్థం. విశిష్టము అంటే ఏదో ప్రత్యేకమైన వాళ్ళకి మాత్రమే పనికొచ్చేది. ఇప్పుడు సాధారణ శ్లోకం చెబుతున్నా విను, దాని అర్థం చెబుతున్నా. పురాణము అంటే ఐదు లక్షణములు ఉంటాయి. అసలు పురాణం పంచలక్షణం. ఐదు లక్షణములు ఉంటేనే దాన్ని పురాణం అంటారు. ఆ ఐదింటిలో ఏది లేకపోయినా అది పురాణము కాదు. ఏమిటి ఐదు? సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. ఒకటి సర్గ, రెండవది ప్రతి సర్గ, వంశం, మన్వంతరం, వంశానుచరితం, మొత్తం ఐదు ఉన్నాయి వరుసగా. ఈ ఐదింటినీ కలిపి పంచలక్షణం అంటారు. అహింసతో బతుకుతాననుకుంటున్నావేమో గురువు గారు అని ఈ దోమల మధ్య మధ్యలో నా చేత కూడా హింస చేస్తున్నాయి అనమాట. ఎంత గొప్ప వాడినైనా హింస చేస్తాయి. అది కొట్టగానే టప్పని కబుక్కుని తెలియకుండా కావాలని కాకపోయినా కొడతాం, కొట్టగానే ఠామ్ అంటుంది. ఇప్పుడు వరుసగా చెప్పారు. అందులో సర్గ, సర్గ అంటే ఏమిటి? సృష్టి. సర్గ అంటే పుట్టుట, ఈ సృష్టి ఎలా పుట్టిందో చెబితే దాన్ని సర్గ అన్నారు. ప్రతిసర్గ, ప్రతిసర్గ అంటే కలిపేసుకోవటం, పుట్టించిన దాన్ని ఈ లోకాలను మళ్ళీ పరమాత్మ తనలోకి లాక్కోవడాన్ని లయం అంటాం. దానికే రెండవ పేరు ఏమిటి అంటే ప్రతిసర్గ. ఇక వంశం, సూర్యవంశం చంద్రవంశం అని రెండు వంశాలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి వచ్చాం మనందరం కూడా. తర్వాత జాతులు వచ్చాయి కానీ ప్రారంభంలో రెండే రెండు వంశాలు. తర్వాత మన్వంతరాలు, వైవస్వతమనువు, స్వయంభువమనువు, చాక్షుషమనువు, రైవతమనువు, తామసమనువు, ఉత్తమమనువు, ఇలా మనువులు ఉన్నారే, ఈ మనువులు వాళ్ళ యొక్క మన్వంతరాలు. ఇక వంశానుచరితం, మహారాజులు వాళ్ళ చరిత్రలు, ఆయా చరిత్రలు ఉంటాయి ప్రధానంగా. ఎందుకంటే ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కిన పురుషులు చెప్తారు. లోకంలో కొన్ని కోట్ల వంశాలు తర్వాత డెవలప్ అవ్వచ్చు, కానీ మొదట్లో ప్రసిద్ధికి ఎక్కిన కొన్ని వంశాలు మాత్రం చెబుతారు. ఈ ఐదు కలిగి ఉంటే దాన్ని పురాణం అన్నారు. పురాణం అంటే ఐదు ఉంటే దానికి పురాణం, పంచ లక్షణాలతో ఉంటుంది. భూదేవి, నీకు తెలియంది కాదు, అయినా ఒక్కొక్కప్పుడు తమో గుణం వల్ల మర్చిపోతూ ఉంటావు. నిన్ను చాలాసార్లు సృష్టించాను, చాలాసార్లు ఉద్ధరించాను, నాకు గుర్తుంది, నీకు గుర్తులేదు. నరుడికి గుర్తుంటుంది, అలా ఉంటే అప్పుడు ఆ నరుడు నారాయణుడు అవుతాడు. ఏ నరుడికి గుర్తుండదో అప్పుడు వాడు మా సాధారణ నరుడు అవుతాడు. అందువల్ల తన పాత జన్మలన్నీ గుర్తు పెట్టుకోగలిగిన నరుడు ఏమవుతాడు? వాడు నారాయణుడు. గుర్తు లేకపోతే ఒట్టి నరుడు. ఇప్పుడు నీకు ఆ నాలుగు అంశాలతో కూడిన పరమాత్మ స్వరూపం కూడా చెబుతా. నన్నే నారాయణుడు అంటారు, అయినా నేను నారాయణుడు వేరు నేను వేరు అన్నట్టుగా ఊహించి నీకు చెబుతూ ఉంటాను. మధ్య మధ్యలో నా రూపాన్ని నా రూపం చెప్పకుండా విను. నేను ఈ చరాచర జగత్తంతా వ్యాపించి మొట్టమొదట మహా ఆకాశ స్వరూపుణ్ణయి ఉన్నాను. నేను ఆకాశంగా మొదట్లో కనపడ్డాను. అప్పుడు నా శరీరం నుంచి ముందుగా ఒక అణువు పుట్టింది. ఏం పుట్టింది? అణువు. అణువు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక కణం. ఇంకా కణం ఎంత సూక్ష్మమో చెప్పలేం, ఏదో పోల్చాలి కాబట్టి దాని అణువు అన్నాం. తర్వాత అణువు కూడా కాదు, దాన్ని పరమాణు అన్నారు భక్తులు. భక్తులు పేర్లు పెట్టుకోవడమే తప్ప నా దృష్టిలో దేనికి పేరుండదని చెప్పాడు ఆయన. మనమే పేర్లు పెడతాంట. ఎందుకు పేరు పెడుతున్నామంటే మనం ఆయన్ని వర్ణించడానికి ఒక శబ్దం అవసరం కదా. భగవంతుడు శబ్దానికి రూపానికి అతీతుడు. శబ్దం మనం క్రమక్రమంగా ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. అందువల్ల నన్ను అణువు అన్నారు, ఆ తర్వాత మహాణువు అన్నారు. సరే, మొత్తం మీద అణువు అనండి, నన్ను మహాణువు అనండి, పరమాణువు అనండి, అందులో నుంచి ఒక శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తికి బుద్ధి అని వేదం పేరు పెట్టింది. స్వామివారు ముందు ఎలా ఉన్నట్ట? మహా ఆకాశంగా ఉన్నట్ట. ఎందుకని ఆకాశం అని అన్నారంటే, ఆకాశం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక శబ్దం దానికి అర్థం ఏమిటంటే కాశం అంటే వెలుతురు. ఏమిటి ఆకాశం అని అంటే? పూర్తిగా వెలుతురు అని అర్థం. ఆ సమంతాత్, ఆ అంటే ఆ అనే ఒక అక్షరమునకు అర్థము మొదటి నుండి చివరిదాకా. స్వామివారు ఇక్కడ నుండి అక్కడ దాకా అంతా వెలుతురే. ఆపాదమస్తకం వెలుతురు, ఆపాదమస్తకం కాంతిస్వరూపుడు. అందుకని ఆకాశం అంటే పూర్తిగా వెలుతురు తప్ప మరేమీ కాదు. ఇప్పుడు అర్థమైంది ఆకాశం అంటే. అందుకే ఆకాశం కేసు చూస్తే కొన్ని చోట్ల గ్రహాలు, కొన్ని చోట్ల నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇలా ఎవరిని చూడండి, వెలుతురు వాళ్ళే వాళ్ళు, వెలుతురుంటేనే వాళ్ళు. ఆకాశము అంటే సంపూర్ణంగా జ్యోతిస్వరూపము. దీన్ని బట్టి మొదట ఆకాశ స్వరూపుడు అంటే స్వామి కేవలం జ్యోతిస్వరూపుడు. జ్యోతిస్వరూపుడు ఇంకేం లేదు. జ్యోతిస్వరూపుడు కాబట్టే లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్నని భాగవతంలో గజేంద్ర వక్షంలో గజరాజు స్తోత్రం చేశాడా. అన్నీ నాశనమైపోయినా తాను మాత్రం నాశనం కాకుండా చిట్ట చివర చీకటి కవతల ఒకనొక మహాకాంతి స్వరూపంతో వెలుతురుగా కనపడే వ్యక్తిని ధ్యానం చేస్తున్నానని ఆ జ్యోతే స్వామి, పరంజ్యోతి స్వరూపుడు అనమాట ప్రహ్లాదుడు. అందుకే ఎప్పుడు కూడా హే జ్యోతిస్వరూపాన్ని ధ్యానం చేసేవాట. ప్రహ్లాదుడు భగవంతుడి నామాలతో కొలవల. హే జ్యోతిస్వరూప నారాయణ అని స్తోత్రం చేశాడు. ఆయన జ్యోతిస్వరూపుడు. ఆ జ్యోతే ఆకాశం, దాన్ని మీరేమనండి, ఆ జ్యోతి. అందులో నుంచి అణువు ఏర్పడింది, ఆ అణువు నుంచి బుద్ధి వేరయ్యింది, ఆ బుద్ధి మళ్ళీ మూడు తత్వములయ్యింది. ఆ తత్వములు ఏమిటంటే బుద్ధి తత్వాలు సత్వము రజస్సు తమస్సు. ఈ సప్తరజస్తమో గుణాలు మూడి కలిసి ఒక సముదాయం అయితే ఆ సముదాయంలో నేను మహత్ అనే పేరుతో ఉన్నా. మూడు గుణాల్లోనూ మహత్ శక్తి ఉన్నది. మహత్తు అదే, మహత్తు నుంచే మహా అనే శబ్దం ఏర్పడింది. అది మహత్శక్తి. ఆ మహత్శక్తిలో నుంచి నేను ప్రధానుడు అనే వ్యవహార నామంతో బయటకు వచ్చా. ఆ ప్రధానుడు అనేవాడికి ఒక శరీరం లేకపోతే ప్రజలు గుర్తించలేరు గనక, పంచభూతాలు గుర్తించలేవు గనక, నేను అందులో నుంచి క్షేత్రజ్ఞుడు అనే పేరుతో పుట్టా. క్షేత్రం అంటే శరీరం. ఆ శరీరాన్ని తెలిసిన వాడు లోపల ఉన్న ఆత్మ క్షేత్రజ్ఞుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, భగవద్గీతలో ఉన్న శ్లోకమే కదా. అందులో ఏమని చెప్పాడు అర్జునుడితో కౌంతేయ ఓ కుంతి పుత్రుడా, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే, దీనిని క్షేత్రము అంటారు. ఈ శరీరమే క్షేత్రం. ఈ క్షేత్రం శరీరములో అసలు ఎక్కడున్నామో ఏమిటో, ఈ శరీరం గొప్పతనం ఏమిటో తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. జ్ఞా అంటే తెలుసుకునుట. క్షేత్రముని తెలుసుకుంటే క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రం తెలియకపోతే అప్పుడు వాడు క్షేత్రజ్ఞుడు కాదు, క్షేత్రాజ్ఞుడు అవుతాడు. అజ్ఞుడు, తెలియని వాడు. ఇదిగో మళ్ళీ అక్కడి నుంచి లౌకిక బుద్ధి, ఇంత పూర్వం ఉన్న బుద్ధి అలౌకిక బుద్ధి, ఇప్పుడు లోక బుద్ధి వచ్చింది. ఈ బుద్ధి నుంచి ఐదు పుట్టాయి, అవే జ్ఞానేంద్రియములు. ఆ జ్ఞానేంద్రియములు వరుసగా శ్రవణము, చెవి, ముక్కు, నాలుక, చర్మం, కళ్ళు, ఈ పంచ లక్షణములతో ఉన్న జ్ఞానేంద్రియాలు పుట్టాయి. ఈ జ్ఞానేంద్రియాల నుంచి క్రమంగా విభజింపబడి కర్మేంద్రియాలు, వాక్కు, పాణి అంటే చెయ్యి, పాదం అంటే కాలు, పాయు, ఉపస్థ, మల, మూత్రద్వారాలు, ఈ మొత్తం వెరసి పది ఇంద్రియాలు. ఇవే పంచభూతముల సముదాయం. పంచభూతాల నుంచి పుట్టినవి ఇవి, ప్రపంచింపబడిన భూతాలు. ఇందులో నుంచి ఒక పిండ స్వరూపం పుట్టింది. అది ఒక గుడ్డు రూపంలో ఉంటుంది పిండం. ఇవన్నీ నేనే కల్పించాను. మొదట శూన్యమే ఉంది. ఆ శూన్యమును కూడా ఆకాశం అని అంటారు. ఆకాశం అంటే శూన్యముని కూడా అర్థం, వెలుతురుని కూడా అర్థం. ఇందులో నుంచి క్రమంగా గగనం పుట్టింది, వాయువు పుట్టింది, అగ్ని పుట్టింది, జలం పుట్టింది. వీటిలో జలమును నేను ప్రపంచ ప్రళయకాలంలో కూడా ఉంచుతాను. అందుకే అపయేవ ససర్జాదౌ అని ఒక వాక్కు పుట్టింది. ఆకాశాన్ని ఒకదాన్ని విడిచిపెడితే వెలుతురుని, ఆ తర్వాత పంచభూతాల్లో మొట్టమొదట పుట్టింది జలం. ఈ జలాన్ని పంచభూతాలతో కలిపితే అప్పుడు ఒక గర్భకోశం పుట్టింది. అదొక గుడ్డుగా మారింది. ఆ గుడ్డు పగిలింది. అందులో నుంచి నన్ను నేను విభజించుకున్నాను. అందులో బ్రహ్మగారు పుట్టాడు. నేను నీటిని సృష్టించుకుని నీటిలో పడుకున్నాను. అందుకని నాకేమని పేరు వచ్చింది, ఏనస్యాన్మే నామ నారాయణేతి. నీళ్లలో స్థానంగా చేసుకుని ఉంటాను గనక. అయనము అంటే నివాస స్థానం. అయనం అంటే అర్థం ఏమిటి, నివాసం. నార అయనం, నారాయణ అయ్యం. నారము అంటే నీరని చెప్పాగా, అయనం అంటే నివాస స్థానం. నారాయణ అంటే నీరే నివాస స్థానముగా కలవాడని అర్థం. నేను చాలా తేలిగ్గా అందుకే శ్లోకంలో పదాలకి విభజించి అని అర్థం చెబుతున్నా. ఎప్పటికీ అర్థం ఉండిపోవడం కోసం. నారాయణ శబ్దం అదనమాట. నిజానికి నారాయణ నారాయణ అవ్వాలి కదా, అణ అని ఎందుకంటున్నా, నారాయణ అంటున్నా అవునా. అంటే ఒక శబ్దంలో రా ఉంటే ఆ రా పక్కన వచ్చిన నా కూడా అణ అయిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా తర్వాత వచ్చే నా అణ అవుతుంది, టాటా డాటానాగా మారిపోతుంది, తాతా దాతానా శబ్దాలు. సోర్ప నఖ, సోర్ప నఖ, ఎందుకంటే ఇక్కడ రా ఉంది గనక, సోర్పలో రా ఉంది గనక, నార అయన నారాయణ. ఇటువైపు ఉన్న బాబు అటున్నవే అవుతాయి, తర్వాత వచ్చేవి అవుతాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా తాత్తాదార్థానాల్లో ఉన్న నా రా తర్వాత వస్తే ఆ నా కాస్త ఏమవుతుంది, నా నార అయన నారాయణ కాకుండా నారాయణ అవుతుంది. సోర్ప నఖ, సోర్ప నఖ. అలా ఈ విధంగా నేను హాయిగా నీళ్లలో నిద్రపోయి నారాయణుడు అయ్యా. నేను ఈ నీళ్లలోకి పోతా, బయటకు వస్తా, కల్పాల్లోకి వెడతాను వస్తాను. అలా నేను నిద్రపోవడం మళ్ళీ మెలుపు తెచ్చుకోవడం నాకు అలవాటు. అలా నేను నిద్రపోతున్నప్పుడే సృష్టికి మూలకారకుడైన బ్రహ్మ నా ఒడ్డులో ఉన్న తామర పువ్వులోంచి పుట్టాడు. నా ఒడ్డులో నుంచి ఓ తామర పువ్వు బయటకొచ్చింది. అది హిరణ్మయ అండం, బంగారు రంగులో ఉన్న ఒక గుడ్డు రూపంలో ఉంటుంది. ఆ గుడ్డు విభజింపబడింది, అంటే అలా వికసించింది. ఆ బంగారు తామర పువ్వులో నుంచి బ్రహ్మగారు పుట్టుకొచ్చాడు. దేవి ఆయన తొలి సృష్టికర్త, మొట్టమొదటి బ్రహ్మని నేనే, ఇంకా వేరే ఎవరూ లేరు. తర్వాత తర్వాత జనాలు పుట్టాక ఈ ప్రజల్లో కొంతమందిని బ్రహ్మలుగా మారుస్తున్నాను, ప్రజాపతులుగా. ఆరంభకాలంలో అన్నీ నేనే. ఇక నా నాభికమల నామం నుంచి బయటకు వచ్చినటువంటి బ్రహ్మగారు నాకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసి ఏం చేయమంటామని అడిగితే, ప్రజా సృజ మహామతే, ఓ మహాబుద్ధి, నీ కర్తవ్యం ప్రజా సృష్టి, అంచేత మానవుల్ని సృష్టించు, జంతువుల్ని సృష్టించు అని ఆజ్ఞాపించా. అప్పుడు నువ్వు లేవు, నువ్వు రకరకాలుగా సృష్టింపబడ్డావు. భూమి కూడా ఎప్పుడు ఒక రకంగా పుట్టదు. ఒక కల్పంలో శ్రీ మహావిష్ణువు నుంచి పుట్టింది, ఒక కల్పంలో మధుకైటవులు తెచ్చాక వాళ్ళ మెదళ్ళు అతుక్కుపోయి పుట్టింది, ఒక కల్పంలో పాతాళం నుంచి పుట్టింది, ఒక కల్పంలో నీళ్లు గిర్రున తిరిగి పుట్టింది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక్కో రకంగా పుడుతుంది. నీకు చాలా అవతారాలు ఉన్నాయి. అలా ఒక అవతారంలో ఇంకా నువ్వు లేవు, బ్రహ్మగారిని సృష్టి చెయ్యమన్నాను. ఆ బ్రహ్మగారి సృష్టి చెయ్యమని అనగానే ఎవరు నన్ను సృష్టి చెయ్యమన్నారా అని ఇలా చూశాట, దిక్కులు అప్పగించి. నేను అతను కనబడలా. ఏవ ముక్త్వా తిరోభావం గతోకం సోపి చింతయన్ ఆస్తే యావత్ జగద్ధాత్రి నాత్యగచ్చత కించన. సృష్టి చెయ్యమన్న నేను అతనికి కనపడలేదు. దాంతో అతను ఆలోచన చేశాడు, ఎవరో నన్ను సృష్టి చెయ్యమన్నారు, ఆ అన్నవాడు ఎవడో మా నాన్నగారు అయి ఉంటాడు, కానీ ఆయన ఎవరు, ఎంతసేపటికి నన్ను పురమాయించి పని చెయ్యమని చెప్పినవాడు కనపడ్డాం అని ఆ కుర్రాడి కోపం వచ్చిందిట. కోపం తెచ్చుకుని రోషంతో కళ్ళు ఎర్రజేశాడు. ఆ రోషం వల్ల ఆయన ముఖం నుంచి ఒక పురుషుడు పుట్టాడు. పుట్టి పుట్టగానే బ్రహ్మగారి తొడ మీద కూర్చున్నాడు. కూర్చుని పెద్ద పెట్టుని ఏడ్చాడు. ఎవణ్ణి నేను, నన్నెందుకు సృష్టించావు, నీకెందుకు కోపం వచ్చింది అని అడిగట. అప్పుడు ఆయన నవ్వి, నాకు కోపం వచ్చినప్పుడు పుట్టావు, పుట్టి నన్నే ప్రశ్నించావు, అంచేత నిన్ను రుద్రుడు అంటారు. నువ్వు 11 రూపాలతో ఉంటావు, ఏకాదశి రుద్రుడు అనే పేరుతో. నీకు రుద్రనామం అంటే రౌద్రం నుంచి పుట్టావు గనక నువ్వు రుద్రుడివి అన్నాడు. ఆయన కొంచెం నీలలోహిత వర్ణంలో ఉండేవాట, అంటే పూర్తిగా తెలుపు కాదు నలుపు కాకుండా ఉండే కిరణాలని నీలలోహిత వర్ణం అంటారు. ఆ విధంగా రుద్రుడు కూడా ఆయన ముఖం నుంచి పుట్టాడు, బ్రహ్మ ముఖం నుంచి. ఆ తర్వాత నేను ఎందుకు పుట్టానో నాకే తెలియదు, కానీ ఎవరో ఒక మహాపురుషుడు నన్ను సృష్టి చెయ్యమన్నాడు. సృష్టి చెయ్యడానికి నేనెవరిని ఏమిటి నువ్వెవరో కనపడటం లేదని నేను కొంచెం కోపం తెచ్చుకుంటే నువ్వు పుట్టావు, సృష్టి చేయడానికి నాకు నువ్వు సాయం చెయ్యి అన్నాడు బ్రహ్మ ఆయన్ని. ఆయన అన్నట్ట, నాకు ఆ శక్తి లేదు, తపస్సు మాత్రం చేస్తాను అని నీళ్లలో మునిగిపోయి అదృశ్య రూపంలో నీటిలో కూర్చొని తపస్సు చేశాడు. ఆ బాలుడు నీటిలో అలా మునిగి తపస్సుకు వెళ్ళగానే బ్రహ్మగారు, ఇదేంట్రా బాబు, నా రౌద్రుడి నుంచి పుట్టిన రుద్రుడు తపస్సు చేయడానికి పోయాడు, అంటే నాకు సహాయకులు లేరు, ఆయనేమో కనపడడు సృష్టి చేయమన్నాయన, పుట్టినవాడేమో తపస్సుకు పోయాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి మళ్ళీ అనుకుని ఆలోచన చేసి గడ్డం కిందలా చేయి పెట్టుకున్నాడు. ఆ చేయి పెట్టుకోవడంలో ఈ బొటన వేలు గడ్డం కిందకి వెళ్ళింది, ఈ వేలు నొక్కుకుందిట బొటన వేలు. గడ్డం కిందలా బొటన వేలు పెట్టుకుని గట్టిగా నొక్కగానే ఆ నొక్కుకున్న మధ్యలో నుంచి వేలు నుంచి మరో పురుషుడు వచ్చాడు. స్వయంభూమును కాలంలో ఆది సృష్టి అంత తమాషాగా వచ్చిందిట. ఆ నొక్కుకున్న బొటన వేలు నుంచి పుట్టినవాడు ప్రజాపతి అని పిలువబడ్డాడు. అయ్యా నన్ను ఏం చేయమంటారండి, నువ్వు కూడా సృష్టి చేయడానికి నాకు ఉపయోగపడు అన్నాడు. సృష్టి ఎలా చేయనండి అనగానే బ్రహ్మగారికి, కుడి చేతి బొట్టన వేలు గడ్డం కింద పెట్టుకుంటే మగవాడు పుట్టాడు, ఎడం చేతి బొట్టన వేలు పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం, ఇలా నొక్కున్నాడు ఎడం చేతి బొట్టన వేలు గడ్డం కింద. ఈసారి అందులో నుంచి ఒక ఆవిడ పుట్టింది, ఆవిడకి పత్ని అని పేరు పెట్టాడు. నాయన నువ్వు పతివి, ప్రజా పతివి, ఈవిడ పత్ని, మీ ఇద్దరు దంపతులు అవ్వండి అని వాళ్ళిద్దరిని భార్యాభర్తలు చేశాడు. మీ ఇద్దరు కలిసి ఇంకా భూతాలని, భూతములు అంటే ప్రాణులు, సృష్టించండి. అదిగో ఆ ప్రజాపతికి ఈ పత్ని నుంచి స్వయంభువుడనే మనువు పుట్టాడు. అతని నుంచి ఇంకా మైథున సృష్టి అంటే భార్యాభర్తల సాంగత్యం వల్ల వచ్చే సృష్టి ఏర్పడింది. ఈ స్త్రీ నుంచి వరసగా స్వయంభువ మనువు, శతరూప అనే ఒక స్త్రీ పుట్టారు. వాళ్ళిద్దరూ కలిసి దంపతులయ్యారు. అందుకే ఆది కాలంలో వరసలు లేవు, పుట్టినవాళ్ళు పుట్టినట్టే దంపతులు అయ్యేవారు. తర్వాత వరుసలు కల్పించారు క్రమం కోసం సృష్టికి, లేకపోతే అది అక్రమం అవుతుందని. అప్పుడు భూదేవి మళ్ళీ అడిగింది, విస్తరేణ మమాచక్ష్వ ఆది సర్గం సురేశ్వర బ్రహ్మ నారాయణాఖ్యోయం కల్పాదౌ చాభవత్యథ. దేవదేవ, సృష్టి గురించి పూర్తిగా విస్తారంగా చెప్పు. నారాయణుడు ఈ సృష్టి అంతటినీ చేసిన మహానుభావుడు అని నీ వల్ల తెలుస్తున్నది. ఆయన కనపడకుండా బ్రహ్మని పురమాయిస్తే బ్రహ్మగారు ఏవో చేష్టలు చేయడం వల్ల చేష్టల నుంచి అందరూ పుట్టుకొచ్చారు. బ్రహ్మ చేష్టల నుంచి ప్రజలు పుట్టుకొచ్చారు గనక దానికి బ్రహ్మకల్పము అంటారని కూడా ఒకప్పుడు నేను విన్నాను. అంటే మొట్టమొదటి కల్పాన్ని ఏమన్నారు, బ్రహ్మకల్పం. ఎందుకని మనం చూస్తూనే ఉన్నాం, బ్రహ్మ కోపం వస్తే రుద్రుడు పుట్టడం, గడ్డం కింద వేళ్ళెట్టుకుంటే ప్రజాపతి పత్ని పుట్టడం, వీళ్ళందరూ పుట్టడం. కొన్ని శబ్దాలు చాలా జాగ్రత్తగా పడాలి. ప్రజాపతి అన్నారు కుడి బొట్టన వేలు నొక్కితే, అవునా? కానీ ఎడమ బొట్టన వేలు నొక్కితే ప్రజాపత్ని అలా ఉట్టి పత్ని అన్నారు. ఎందుకని అంటే ప్రజాపత్ని అంటే అందరికీ భార్య అవుతుంది, ప్రజాపతి అంటే అలా కాదు, అది రహస్యం. రాష్ట్రపతి అంటే బాగుంటుంది కానీ అక్కడ ఆడావిడ ఉంది కదా అని, రాష్ట్రసతి అంటే అంత అసహ్యంగా ఉంటుంది, అందరికీ పెళ్ళమని అర్థం వస్తుంది, అంత కొంపము దిగిపోతుంది అనమాట. కొన్ని చిత్రం, అందుకనే శబ్దం కోసం అని శబ్దంలో ఇంకో అసభ్యత రాకుండా ఉండడానికి మొదట ఆవిడకి ఆయనకి ప్రజాపతి అన్నారు, ఆడావిడికి మాత్రం ఉట్టి పత్ని అన్నారు ఆయనకి అంతే. అందుకని ఆవిడ ఏమంది, బ్రహ్మకల్పం ఎలా ఏర్పడిందో అది కొంచెం తెలుస్తోంది. అది విస్తారంగా ఇంకా ఎవరెవరు ఎలా పుట్టారో చెప్పమని కానీ ఆయన చెబుతున్నాడు విను. అసలు మొట్టమొదటి ఈ సృష్టిలో నేను తప్ప ఎవరూ లేరు. నేను అంటే నారాయణుణ్ణి, నాకు గుణం లేదు, రూపం లేదు, కల్పం లేదు, ఇంకేమీ లేదు. నేను తేజస్వరూపుణ్ణి, వ్యాపకుణ్ణి, అనంతుణ్ణి. నా నుంచి సమస్త జీవులు పుట్టుకొచ్చాయి. నేను కనపడను, కనిపిస్తాను. బ్రహ్మగారు మొట్టమొదటి పుట్టాడు కనుక దాన్ని బ్రహ్మకల్పం అన్నారు. ఆ బ్రహ్మ మొదట్లో ఈ సృష్టికి మూల కారకుడు. ఆ బ్రహ్మగారు సత్వగుణంతో శూన్యమైన లోకం చూశాడు. మొట్టమొదట సత్వగుణమే ఉంది, తర్వాత రజస్తమో గుణాలు పుట్టాయి. అప్పుడు ఈ లోకములన్నీ శూన్యములు. శూన్యము అంటే ఏమీ లేవు, వెలుతురు తప్ప మరేమీ లేవు. అప్పుడు ఆయన బాగా ఆలోచన చేశాడు. ఈ లోకాలకి పరముడు నారాయణుడు, ఆయన ఊహకందడు, పురాతనుల కంటే పురాతనుడు, బ్రహ్మస్వరూపుడు, తుది మొదలు ఏమీ లేనివాడు. నీటిని సృష్టించుకుని అందులో నిద్రపోతున్నాడు. నరుడు అను పేరు కలిగిన పరమాత్మ నుంచి పుట్టాయి గనక నారములు అన్నారు వీటిని. అక్కడ ఆయన నివసిస్తూ నారాయణుడు అంటున్నారు. ఇటువంటి భగవంతుణ్ణి ఎలాగ పొందడం, ఎలాగ ఈ చరాచర జగత్తుని నిలబెట్టడం అని ఆలోచన చేశాట. అప్పుడు ఆయనకి సంకల్పం చెయ్యకుండానే ఒకనొక కటిక చీకటి తనలో కనపడింది బ్రహ్మగారికి. ఆ చీకటికి మోహము అని పేరు పెట్టారు. మోహము అంటే ఇది నాది, ఇది నాది కాదు అని కోరిక పుట్టింది. అందుకే తమో గుణము అంటే మోహస్వరూపం. ఎవడిలో అయినా వస్తువుల మీద కోరిక పుట్టింది అంటే ఇది నాకు కావాలి కావాలని నిరంతరం అనిపిస్తోంది అంటే వాడిని తమో గుణ ప్రధానుడు అన్నారు. ఆ తమో గుణం నుంచి, మోహం నుంచి మహామోహం పుట్టింది. దానికే తామిశ్రం, అంధతామిశ్రం అని పేరు పుట్టారు. అప్పుడు ఆ మహానుభావుడి నుంచి ఐదు కణుపులు కలిగిన ఒక శక్తి పుట్టింది. ఆ ఐదు కణుపులతో ఉన్న శక్తిని అవిద్య అన్నారు. అవిద్య అనే దాని యొక్క లక్షణం ఏమిటి అంటే లేనిది ఉన్నట్టుగా అనిపించడం, లేనిది శాశ్వతం అనిపించడం. అసలు లేనిది ఉన్నట్టు అనిపించడం ఒకటి, అది శాశ్వతం అనిపించడం ఒకటి. ఈ సృష్టి అసలు ఎప్పటికీ ఉండదు. ఉండనిది ఉన్నట్టు అనిపించడం, ఆ అనిపించిన దాని మీద కోరిక పెరగడం, ఇది శాశ్వతంగా ఉంటుంది అనిపించడం అన్నమాట. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు బ్రహ్మ. ఆయనకి తెలియకుండానే ఐదు విధాలుగా నెలకొన్న ఒక సృష్టి పుట్టుకొచ్చింది. ఆ సృష్టి ఎలా ఉందిట, లోపల వెలుగురు బయట వెలుగు, అంతా కప్పి ఉంది, అది కదలిక లేకుండా ఉంది. దాన్ని ఎలా పిలవాలో అర్థం కాల ఆయనకి. చూస్తూ ఉండగా బ్రహ్మగారికి అదొక అందమైన గుడ్డులా కనపడింది. దాన్ని సృష్టి అనుకున్నాడు, నొక్కాడు, అది తాను కూర్చున్న తామర పువ్వుగా కనపడింది. అందుకే దానికి సర్గ. ఈ సృష్టి మొత్తం తామర పువ్వు నుంచి పుట్టుకొచ్చింది. ఆ తామర పువ్వే బ్రహ్మగారికి నిలయం ఇప్పటికి కూడా. అందుకే సృష్టిని పద్మము అంటారు. ఈ సృష్టిలోంచే మన కూర్చున్న స్థానం తామరపు, అధ సహస్రారం, శిరస్సు మీద తామరపు, అది ఆ సహస్రార కమలం, లోపల షట్చక్రాలు తామర పువ్వులే. అందుకే శరీరం అంతా తామర పువ్వు మయం. బ్రహ్మగారు పుట్టింది తామర పువ్వు మయం అన్నాం. ఆ హిరణ్మయ అండమే తామర పువ్వు. అంటే సృష్టికి తామర పువ్వుకి తేడా లేదు. వరస్సగా మనకి చూసారా, విశుద్ధి చక్ర నిలయ, సహస్రారాం భుజారూఢ, ఇలా అన్నిటి ఎక్కడ చూసినా అవి ఒక గుండ్రంగా ఉండే చక్రాలు తామర పువ్వు ఆకారంలో ఉన్నాయని స్తోత్రం చేయడానికి గల కారణం. ఆ తామర పువ్వు గురించి ఆలోచన చేశాడు మళ్ళీ బ్రహ్మగారు. కనపడని నారాయణుడు ఎలాగో కనపడటంలా ఆయన్ని ఎలా పొందాలా అని భావన చేసి ధ్యానం చేస్తూ ఉంటే ఈయనకి బుద్ధి ప్రయాణం చేయటం లేదు. అలా బుద్ధి ప్రయాణం చెయ్యకపోవడం వల్ల బుద్ధి వెనక్కి తిరిగి వచ్చేసింది. దానికి తిర్యక్ స్రోతస్సు అన్నారు. అంటే వెనక్కి తిరిగి వచ్చిన నది, నీరు వెడుతోంది ముందుకి. అసలు ఎంత ఆశ్చర్యమవుతూ ఉండదు, నీరు అలా ముందుకు వెడుతోంది. ఆ నీరుకి అడ్డం కట్టాం వానకట్ట, అప్పుడు ఆ నీరు ఏమవుతుంది, అడ్డం కడితే వెనక్కి తన్నుకు వస్తుంది. అలాగే ఈయన బుద్ధి వెళ్ళలేక వెనక్కి వచ్చింది. అందుకని దానికి తిర్యక్ స్రోతస్ అన్నారు. సృష్టి ఎప్పుడు అర్థం అవడం కొంచెం కష్టం, జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. మామూలు కథలు అయితే అర్థమవుతాయి. ఈ పెద్ద గొడవ ఏంటంటే ఆరంభావస్థలో అద్భుతమైన జ్ఞానం, ఇది అర్థమైతే అసలు మొత్తం ఇంక మనం వేరే పురాణాలు ఏమి రక్కర్లేదన్నారు. అంత విచిత్రంగా ఉంటుంది. అందుకే ధ్యానం చేసి 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 బ్రహ్మగారు ఆలోచన చెయ్యలేక మళ్ళీ 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 యోగ సాధన చేశాట. బ్రహ్మగారికి ఈ సృష్టి అంతా ఎలా వెడుతుందా, ఎక్కడికి వెడుతుందా అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వెళ్ళి వెనక్కి వచ్చేసింది. ఆ ఆలోచనతో పొందలేకపోయాడు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, పరబ్రహ్మని అసలు గుణరూపకర్మములు లేని పరబ్రహ్మని జ్ఞానముతో ధ్యానంతో పొందలేకపోయాడు వాడు, ఆలోచనతో పొందలేకపోయాడు. దీన్ని ఉపనిషత్తులు వేదాలు ఏమంటున్నాయి, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. భగవంతుడు ఎటువంటి వాడు అని ధ్యానం చేశారట. అక్కడికి వాక్కు వెళ్ళలేదు, మనస్సు వెళ్ళలేదు. అప్రాప్య అంటే పొందలేక, మనసాసహ మనస్సుతో పాటు వాక్కులు వెనక్కి తిరిగి వచ్చేయట. సమస్త లోకేశ్వరుడు అయిన పరమాత్మ నీకు నమస్కారం అంటే ఈ వెళ్ళలేదు అక్కడి దాకా, వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చేసాయి పొందలేక. ఆయన వాక్కుకి మనస్సుకి దృష్టికి దొరకడు అని అర్థమైంది అప్పుడు బ్రహ్మకి. వాక్కుకి దొరకట్లా, దృష్టికి దొరకట్లా, మనస్సుకి దొరకట్లా, ఇంక దేనికి దొరుకుతాడు? ఆ దొరక్క వెనక్కి తిరిగి వచ్చిన ఆ తిర్యక్ శ్రోతస్సు నుంచి వెనక్కి తిరిగి వచ్చిన ఆయన బుద్ధి నుంచి కొన్ని జంతువులు పుట్టుకొచ్చాయి. అవే పశువులు అన్నారు వాడు. నాలుగు కాళ్ళ పశువులు, రెండు కాళ్లతో ఉన్న రెక్కలతో ఉన్న పక్షులు పుట్టాయి, పశుపక్ష్యాదులు పుట్టుకొచ్చాయి. అందుకే పశుపక్ష్యాదులకి జ్ఞానం లేదు, జ్ఞానంతో పొందలేక వెనక్కి తిరిగి రావడం వల్ల. మళ్ళీ ఈయన ఆలోచన చేశాడు, పనికి మాలిన ఆలోచన వల్ల నాకు ఏమీ తెలియలేదని. ఇప్పుడు ఆలోచనలో జ్ఞానం కలిగింది. ఓహో, ఈ చరాచర జగత్తుకి మూలకారకుడైన పరమాత్మని మనం వాక్కుతో పొందలేం, మనస్సుతో పొందలేం, బుద్ధితో పొందలేం, ఎలా పొందుతాం? ఆయన్ని పొందడానికి ఆయనే మూలం, ఇంకెవరూ కాదు అని నువ్వే దిక్కు అన్నాడు. అలా అనగానే కొంత జ్ఞానం పుట్టింది. అప్పుడు దేవజాతి వాళ్ళు పుట్టారు. అందుకే దేవజాతి వాళ్ళు ఆయన్ని పొందగలిగారు. ఆ తర్వాత మళ్ళీ ధ్యానం చేశాడు ఆయన. ఆ ధ్యానం నుంచి దేవల జాతుల్లో ఉన్న మిగతా వాళ్ళు పుట్టారు. క్రమక్రమంగా మనుష్యులు పుట్టారు. తర్వాత మనుష్యులు పుట్టగానే ఈ బ్రహ్మగారిలో రజోగుణం పుట్టింది ఎర్రని కాంతితో. అందులో నుంచి రాక్షసులు పుట్టారు. తమోగుణం పుట్టింది, యక్షులు పుట్టారు. ఇక ఇక్కడ నుంచి ఆయనలో వికారాలు, కోరికలు పుట్టడం మొదలెట్టాయి, రకరకాల ఆలోచనలు పుట్టడం మొదలెట్టాయి, దిక్కుమాల ఆలోచనలు. అసలు ఇదంతా నా గొప్పతనం వల్ల పుడుతుందేమో, నాకు వేరే ఎవడూ లేడేమో, నేనే గొప్పవాడేమో అనిపించిందిట. అలా అనిపించడంతో నిన్ను మింగేస్తాం, నిన్ను తినేస్తాం, నిన్ను పీకేస్తామని కొంతమంది పుట్టారు, కాముకులైన వాళ్ళు. అలా మింగేస్తాం తినేస్తాం అన్న వాళ్ళకి రక్షోగణము యక్షగణము అని పేరెట్టాడు. బ్రహ్మగారికి సిగ్గేసింది, చిచ్చి దిక్కుమాలిన బుద్ధి, నేనే గొప్పవాడిని అనుకున్నాను అనుకోగానే పాపాత్ములు పుట్టారు అని ఆ శరీరం విడిచిపెట్టేశాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి ప్రజాపతి శరీరం నుంచి రకరకాల చక్రాలు, వలయాలు, కాంతి వలయాలు వచ్చాయి. అందులో నుంచి మహానుభావులైన కొందరు పుట్టారు. వాళ్లే మానసిక పుత్రులు. ఎవరు వాళ్ళు? తపోధనులు వాళ్ళు. మరీచిరత్రిశ్చ తథా అంగిరా పులః క్రతు పులస్త్యశ్చ మహాతేజాః ప్రచేతాః భృగురేవ చ. నారదో దశమశ్చైవ వశిష్ఠశ్చ మహాతపాః. అందులో నుంచి మరీచి, అత్రి, అంగిరుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, ప్రచేతుడు, భృగువు, నారదుడు, వశిష్ఠుడు, ఈ 10 మంది పుట్టుకొచ్చారు వరసగా. అందులో మరీచి, అత్రి, అంగిరుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, ప్రచేతుడు, వీళ్ళని మానసిక పుత్రులు అంటారు, బ్రహ్మ మానస పుత్రులు. భృగు మహర్షిని ప్రజాపతి అంటారు. ప్రచేతుణ్ణి వేదపుత్రుడు అంటారు. నారదుణ్ణి తర్వాత వశిష్ఠాదుల్ని, వీళ్ళని కూడా బ్రహ్మజ్ఞానం కలిగిన ఋషులు అంటారు. వీళ్ళంతా 10 మంది. ఇందులో ఈ మొదటి వాళ్ళు సప్త ఋషులు అని కూడా పిలువబడ్డారు. మొదటి 7 ఏమని పిలువబడ్డారు? సప్త ఋషులు. వాళ్ళకి ప్రాధాన్యం ఉన్నది. ఇక ప్రచేతసుడు అని ఉన్నాడే, ఆ ప్రచేత మహర్షి లోకానికి వేద జ్ఞానం అందజేస్తున్న వాళ్ళందరినీ చూశాడు. వేదమును అందజేసే మరొక కొడుకు కూడా కావాలనుకున్నాడు. ఆ ప్రచేతసుడికి పుట్టినవాడే వాల్మీకి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వాల్మీకిని బోయేవాడు అంటున్నారే, ఆయన పుట్టుకతో బోయేవాడు కాదు. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన ప్రాచేతసహ అంటే ప్రచేతసుని కొడుకు. ఆయన వేదమును రామాయణం అనే పేరుతో లోకమునకు అందించను అని. అయితే ఎందుకని ఆయన్ని బోయేవాడన్నారు అంటే, మధ్యలో ఈ ప్రచేతసుని కొడుకైన ప్రాచేతసుడు అని పిలువబడే వాల్మీకి మహర్షి కొంతకాలం పెళ్ళం మాట విని దౌర్భాగ్యుడైపోయాడు. బుద్ధులు మారచ్చగా మధ్యలో అలా మారి క్రూరుడయ్యాడు. కొంతకాలం మధ్యలో పిట్టలు కొట్టాడు. మళ్ళీ వైరాగ్యం కలిగి పాతవాసంతో తపస్సు చేశాడు. అంటే పుట్టుకతో పోయేవాడు కాదు, ప్రవర్తనతో పోయేవాడయ్యాడనమాట. అది రహస్యం. కాబట్టి పుట్టుకతో వాల్మీకి, ప్రచేతసుడంటేనే బ్రహ్మ మానస పుత్రుడు కదా, ఆయన కొడుకట. ఆయన వేదమే రామాయణ రూపంలో అందించట. ఆ తర్వాత బ్రహ్మగారు మళ్ళీ మనస్సంకల్పంతో 2 మార్గములు లోకములను బాగు చేయడానికి సృష్టించాడు. ఈ లోకంలోకి మానవులు వస్తారు, పెరుగుతారు. ఈ మానవులు బాగుపడాలంటే 2 మార్గములు కావాలి. ఆ 2 మార్గములు, 1 ప్రవృత్తి, 1 నివృత్తి. నివృత్తి అంటే మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం అంటే సంసారంలో ఎవడికి ఏ సుఖం లేదు. సంసార మార్గంలో పశుపక్ష్యాదులు మొదలైనవన్నీ భ్రమ, ఇల్లు భ్రమ, భార్య, నేను భ్రమ, ఇవేవీ లేవు. నాకు అనవసరం. నేను తిరిగి ఏ పరమాత్మ నుంచి వచ్చానో ఆ పరమాత్మలో కలిసిపోవాలి. అందుకోసం శరీరమును కూడా సుఖము కోసం కాకుండా భగవత్ సేవకే కైంకర్యం చేస్తాననే భావనతో ఎక్కడ వాడికి గృహం మీద, భార్య మీద, దేని మీద మమత్వం ఉండదు. అటువంటి వాణ్ణి, మోక్షాసక్తి కలిగిన వాణ్ణి ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళాడంటారు. ప్రవృత్తి అంటే మోక్ష మార్గము, ముముక్షు మార్గము. మోక్షం ఇచ్చుహు ముముక్షుహు, మోక్షమునే కోరతాడు. శరీరము నుంచి విముక్తి పొంది పరమాత్మలో కలిసిపోవాలనే కోరిక ఉంటే అది ప్రవృత్తి. అలా కాకుండా ఈ శరీరంలోనే ఉండాలి, ఈ శరీరంలో ఉండి భోగాలు అనుభవించాలి, ఈ పశువులు కావాలి, ఈ పక్షులు కావాలి, ఆవులు కావాలి, కుక్కలు కావాలి, నక్కలు కావాలి, గృహాదులు కావాలి, ఐశ్వర్యం కావాలనే కోరికతో ఉంటే దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. ఈ విధంగా ప్రవృత్తి నివృత్తి అని 2 మార్గాలు సృష్టించాడు. ఆ 2 మార్గాలు సృష్టించిన తర్వాత ఆయన మళ్ళీ సంకల్పం చేశాడు మనస్సులో. ఆ బ్రహ్మగారి సంకల్పంలో ఈసారి 4 పుట్టారు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. ఆ 4 పిలిచాడు. మీకేం మార్గం కావాలని అడిగాడు. అప్పుడు అన్నారట వాళ్ళు, మహానుభావ బ్రహ్మదేవ, మా అందరికీ నివృత్తి కావాలి. మా 4, మాకి ప్రవృత్తి వద్దు. మేము సంసారంలో కడుగు పెట్టాం. మాకెందుకు ఈ పెళ్ళం, ఈ కళ్ళెం, ఈ బిడ్డలు, ఇవి మాకు వద్దు. మాకు పవర్పేటలోనూ వద్దు, RR పేటలోనూ వద్దు. మాకు కావలసింది నీ సన్నిధానంలో హాయిగా కూర్చుని సమస్త లోకాలు పరిభ్రమిస్తూ జ్ఞానంతో బ్రతకడం అన్నారట. సరే అయితే ఇంకా మీ మాట కాదని అనలేకపోతాను, పండు అన్నాడు. నారద, నీ సంగతి ఏమిటన్నాడు? నాకు ప్రవృత్తి నివృత్తి కూడా వద్దు. హాయిగా సమస్త జ్ఞానంతో నారాయణ అనుకుంటూ అందరినీ బాగు చేయాలి. లోకానికి జ్ఞానం అందించడం నాకు కావాలి. నేను ఒక్కడే జ్ఞానం పొందితే ఎలాగా? అంచేత లోకమునకు జ్ఞాన మార్గాన్ని బోధించే శక్తిని, అన్ని లోకాలు తిరిగే శక్తిని ఇమ్మన్నాడు. అయితే నీలో ప్రవృత్తి నివృత్తి 2 కూడా ఉంటాయి, పో అన్నాడు. అందుకే ప్రవృత్తి కూడా ఉంది కాబట్టి ఆయన లోకానికి దిగొచ్చి కనపడుతున్నాడు. తక్కిన వాళ్ళు అలా ఎక్కువ కనపడరు. ఈయన ఒక్కడే ఎక్కువ కనపడేవాడు. ఈసారి మరీచి మొదలైన వాళ్ళని పిలిచాడు. మీరు కూడా నివృత్తి అడిగితే కష్టం, మీరు ప్రవృత్తిలో కూడా ఉంటూ జ్ఞానం పొందండి అన్నాడు. అనగానే వాళ్ళందరూ సంసారంలోకి వచ్చారు. మరీచికి భార్య వచ్చింది, ఆవిడకి పుట్టిన కొడుకే ఇదో కశ్యప ప్రజాపతి. 14 మంది అదితి దితి భార్యల్ని పొంది సృష్టి చేసిన కశ్యప ప్రజాపతి ఈ మరీచి కొడుకు. మరీచి కొడుకు కాబట్టి ఆయన్ని మారీచుడు అని కూడా అంటారు. మారీచుడు అంటే ఈ రావణాసుడి దగ్గర మారీచుడు కాదు. ఇక తర్వాత బ్రహ్మగారు ప్రజాపతిని తన కుడి బొట్నవేలు నుంచి పుట్టిన వాడిని పిలిచాడు. నీవు శతరూప స్వయంభూ అనే వాళ్ళని సృష్టించావు, వాళ్ళని పురమాయించి ఈ చరాచర జగత్తంతా సృష్టించన్నాడు. దేవదానవ గంధర్వ నాగ యక్ష పక్షులు మొదలైన వాటన్నిటినీ కూడా సృష్టి చేయమన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారట, అయ్యా అవన్నీ కశ్యప ప్రజాపతి గారు చూసుకుంటారండి, కానీ మేము హాయిగా మనువంశాన్ని సృష్టిస్తాం అన్నారట. అందుకే ఈ శతరూపకి స్వయంభువుకి మనువులు అనే పేరుతో ఉండే వీళ్ళకి మనువంశం పుట్టింది. కపిలుడు అనే ఒక మహర్షి విష్ణుమూర్తే ఆ శతరూపకి స్వయంభువుకి కొడుకుగా పుట్టాడు. వాళ్ళ కన్యలు కూడా పుట్టుకొచ్చారు. వాళ్ళల్లో ఒక కన్యని దక్షుడికి ఇచ్చారు. ఆ తర్వాత దక్ష ప్రజాపతిని పిలిచాడు ఆయన. దక్ష ప్రజాపతి, నీవు నీ భార్యల ద్వారా మంచి అద్భుతమైన సంతానాన్ని సృష్టించన్నాడు. 60 మంది కూతుళ్ళు కొడుకులు పుట్టారు దక్ష ప్రజాపతికి. 60 మంది కూతుళ్ళల్లో 14 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు, 27 చంద్రుడికి ఇచ్చాడు, ఒక కూతుర్నేమో శివుడికి ఇచ్చాడు, ఇలా కొంతమందికి పంచిపెట్టాడు. ఆ తర్వాత బ్రహ్మగారు తన శరీరములో కొంత భాగాన్ని కనుబొమ్మలు ముడిచాడు. అప్పుడు ఆయన సగం శరీరంలో స్త్రీ సగం శరీరంలో పురుషుడయ్యాడు, అర్ధనారీశ్వరుడయ్యాడు. రుద్రుని పిలిచాడు, ఈ అర్ధనారీశ్వర తత్వంతో లోకానికి ఆనందం కలిగించన్నాడు. రుద్రుడు అర్ధనారీశ్వర తత్వం బ్రహ్మగారి ద్వారా సేకరించాడు. ఆ తరువాత బ్రహ్మగారిని మళ్ళీ ఆకాశవాణి అందిట, ఇంతవరకు రకరకాల ప్రాణులు విచిత్రమైనవి పుట్టిస్తున్నావు, యుగములను సృష్టించు అని. యుగములను సృష్టించే శక్తి నాకెక్కడుంది అంటే, నా శక్తి 3 రూపాలు అవుతుంది. ఆ 3 రూపాల్లో ఒకటి బ్రహ్మవి అంటే నువ్వు, 2వది శివుడు. అదిగో శివుడు కూడా నీ ముఖం నుంచి వచ్చాడు, కానీ ఆయన నీకు నాకు కూడా అతీతుడు. ఊరికే నీ ముఖం నుంచి ఆనందం కలిగించడానికి పుట్టాడు. నేను నువ్వు ఆయన కలిసి చతుర్యుగములుగా మారుతున్నాం అనగానే బ్రహ్మ నుంచి ఎర్రని కాంతి, ఆకాశంలో రుద్రుడి నుంచి నీలకాంతి, ఎక్కడినుంచో అదే నారాయణ, ఆ ఇందు నుంచి తెల్లకాంతి వచ్చి ఆ కాంతులు కలిసి ముద్దై కిర్రును తిరిగి 4గా విభజింపబడ్డాయి. ఆ 4 వరుసగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలుగా విభజింపబడ్డాయి. సంక్షేపంగా ఆ యుగములలో ఉన్న మహిమను చెబుతున్నాను విను. ఇదానీం యుగమాహాత్మ్యం కథయామి సమాసతః చెబుతున్నావి. కృత త్రేత ద్వాపర కలియుగములనే 4 యుగాలు పేర్లు పెట్టాం. ఇందులో పవిత్ర కార్యక్రమములే ఉంటాయి. కృతయుగంలో అంతా మంచి కార్యాలు చేసేవాళ్ళే, మహాశక్తి కలిగిన వాళ్ళు, దేవతలతో సమానంగా తిరిగేవారు కృతయుగంలో మానవులు, అంత గొప్పవాళ్ళు. ఆ రాజులు, అక్కడుండే దేవదానవులు అందరిలో ఐకమత్యం, భూమి మీద స్వర్గలోకం, స్వర్గలోకంలోకి భూలోకం వాళ్ళు వెళ్ళడం, ధర్మకర్మలు చెబుతున్నా విను. ఈ కృతయుగంలో మొదటి కల్పంలో స్వయంభువును ఉన్నాడు. ఆ మనువు గారికి ధర్మం తప్ప అధర్మం తెలియదు. ఆయన కాలంలో మనువులు సంకల్ప మాత్రంతో స్వర్గానికి వెళ్ళేవారు, విష్ణువుతో ముఖాముఖి మాట్లాడేవారు. బ్రహ్మాది దేవతల సంగతి చెప్పేదేముంది. ఆ కాలంలో మనువులు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి కళ్ళు మూసి తెరిచేసరికి వెళ్ళేవారు. ఆ మనువుల కాలంలో తరచుగా క్షిప్రానది దగ్గరికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని పూజించేవారు. క్షిప్రానది అంటే ఇప్పుడు తెలుసుగా క్షిప్రానది అంటారు, మనకి ఉజ్జయిని దగ్గర ఉంది అది. అప్పుడు ఆ నీరు సమృద్ధిగా ఉండేది, కాలుష్యం లేదు. ఆనాడు ఆ మహారాజు గారికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ముందుగా ప్రియవ్రతుడు ఉత్తానపదుడు, స్వయంభూమును కొడుకులుగా వెళ్ళు. స్వయంభూమునుకి శతరూప వల్ల ప్రియవ్రతుడు ఉత్తానపదుడు పుట్టారు. మహర్షి కపిలుడు కూడా తర్వాత ఆ వంశంలోనే పుట్టాడు. అవన్నీ తర్వాత చెప్పుకుందాం. స్వయంభూమను యొక్క వంశంలో దేవహూతి అని ఒక స్త్రీ పుట్టింది. ఆ దేవహూతి కర్దముడిని పెళ్లి చేసుకుంది. అదిగో వాళ్ళకే పుట్టినవాడే కపిలుడు. చాలా గొప్ప కథలు వస్తాయండి ఇందులో, ఆశ్చర్యకరమైన కథలు వస్తాయి. చిత్రం ఎక్కడ ఉండవు. శ్వేతద్వీపం అనే ద్వీప మహిమ ఇక్కడున్నట్టుగా మనకి ఇంకెక్కడికి రాదు. ఆ మహానుభావుడికి, ఎవరికి, శతరూపాపతి అయిన స్వయంభవమనువుకి ఇద్దరు కొడుకులు అని చెప్పాం, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. ఇందులో ప్రియవ్రతుడు మొదట రాజయ్యాడు, రెండోవాడు తర్వాత ఉత్తానపాదుడు రాజయ్యాడు. ఉత్తానపాదుడికి ఇదిగో ధ్రువుడు కొడుకు, రెండో వాడు ఉత్తముడు. ధ్రువ నక్షత్రం ఉన్నాడే వాడు ఆ వంశంలో పుట్టినవాడే. ఇప్పుడు నీకు ప్రియవ్రతుడి చరిత్ర చెబుతున్నాను విను. ఈయనకి ప్రియవ్రతుడు అని పేరు ఎందుకు పెట్టారు అంటే వ్రతములన్నా యజ్ఞములన్నా ఇష్టం. అందుకే వ్రతములంటే ఇష్టం కలిగిన ఈయన ప్రియవ్రత అని పిలువబడ్డాడు. ఈతని కాలంలో ఈతడు చేసిన యజ్ఞములన్నీ ఇన్ని కాదు. అందుకే ఇతనికి మహాయజ్ఞ తపోబలహ అని. మహాయజ్ఞ అంటే చాలా యజ్ఞములు చేసిన వాడు, యజ్ఞములంటే ఇష్టం. తపోబలహ, తపస్సే ఆయనకి బలం. ఈ మహానుభావుడు ఆ కాలంలో భూమిని సప్త మండలములుగా విభజించాట. ద్వారకా మండలం అంటే దానికి కుశస్థలము అని పేరు. మీకు తెలుసుగా ద్వారక, ఇవాళ ఉన్న ద్వారక సముద్రంలో కలిసిపోయిందే ద్వారక. అది కృష్ణుడు కట్టడానికి ముందు కూడా ఉంది, అది మర్చిపోకండి సుమా. అంత పూర్వం కుశస్థలీపురం అన్నారు. మనం భాగవతంలో కూడా చదువుతాం దాన్ని. భాగవతంలో ఏమున్నది, రైవతుడు అని ఒక రాజున్నాడు, ఆయన కూడా మనువు అయ్యాడు, రైవత మనువు. ఆ రైవత మనువుకి రేవతి అని ఒక కూతురు. ఆయన కుశస్థలము అని ఒక నగరం కట్టుకున్నాడు సముద్రంలో. ఆయన రేవతి అనే తన కూతురికి పెళ్లి చేద్దామని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. వెడితే బ్రహ్మగారు కళ్ళు మూసుకుని ఉన్నాడు. బ్రహ్మదేవ, నా కూతురికి మంచి మొగుడు ఎవరు అని అడిగాడు. బ్రహ్మ కళ్ళిప్పి, నువ్వు కృతయుగంలో నా దగ్గరకు వచ్చావు, కానీ నేను కళ్ళు మూసుకుని కళ్ళిప్పేలోపు కృతయుగం త్రేతాయుగం వెళ్ళిపోయి ద్వాపరయుగం చివరి పాదం వచ్చింది, మీ వాళ్ళు ఎవరు లేరు. భగవంతుడు ఆదిశేషుడు బ్రహ్మగా మనకి బలరాముడిగా పుట్టాడు, ఆయనకిచ్చి నీ కూతురిని పెళ్లి చేయన్నాడు. మరి నా నగరము అన్నాడు ఆయన, నీ నగరం సముద్రం పాలైపోయింది. అక్కడే మళ్ళీ సముద్రంలో ఉన్న ఆ స్థలంలో పాత బిల్డింగుల పునాదుల మీద, పునాదులు పోవుగా, దాని మీద ద్వారక అనే పేరుతో కృష్ణుడు మళ్ళీ నగరం కట్టాడు. ద్వారక అయ్యింది అది అని చెప్పాడు. అంటే ఈ ద్వారక యుగయుగాలుగా ఉంది అక్కడ, కుశస్థలీపురం. మనకి నవమస్కంధంలో కూడా, భాగవతంలో, వరాహ పురాణంలో, తృతీయ స్కంధంలో, అన్ని చోట్ల కూడా ఈ కుశస్థలి అనేదాన్ని కుశుడు అని పేరు కలిగిన ఒకనొక ఇక్ష్వాకు వంశపురాదు కూడా పునర్నిర్మాణం చేసినట్టుగా ఉంది. చాలాసార్లు నిర్మాణం అయింది అది. ఎన్నిసార్లు నిర్మించినా అదేం కర్మయోగం, అది ఎప్పుడు కొట్టుకుపోవడమే సముద్రంలో, మళ్ళీ దాన్ని ఎవడోడు కట్టడమే. ఇప్పుడు కొట్టుకుపోయింది, మళ్ళీ వచ్చే కాలంలో ప్రీతిగా ఉంటట. అక్కడ ఈ ప్రియవ్రతుడు ద్వారకలో యజ్ఞం చేశాడు లక్ష్మీ యాగం. తర్వాత ఆయన సప్త మండలములని చెప్పాం కదా, ద్వారక, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురి, ద్వారవతి చేయ సప్త అయితే మోక్షదాయన. ఈ ఏడు పురాల్ని మోక్షపురాలు అంటారు. ఇవి ఏడు మండలములు అన్నమాట. ఈ ఏడు మండలములను యజ్ఞం చేశాడు ఆయన. అయోధ్యలో చేశాడు, మధురలో చేశాడు, మాయాపురం అంటే హరిద్వార్లో చేశాడు, కాశీలో చేశాడు, కంచిలో చేశాడు, అవంతిక ఉజ్జయినిలో చేశాడు, ఇలా ద్వారవతిలో చేశాడు. ఈ ఏడింట్లో ఆయనే చేశాడంటే మనం చేయడం ఆశ్చర్యం. ఈ సప్తపురములలోనూ కూడా ఆయన యజ్ఞములు చేసి మహాయజ్ఞ అని పేరు తెచ్చుకున్నాడు. ఆ యజ్ఞముల వల్ల తపోబలం వచ్చింది ఆయనకి. దాంతో ఆయన ఏమంటే అది అయిపోయేది. ఆ మహాత్ముడు గొప్ప దక్షిణలు, భూరి దక్షిణై, యజ్ఞములు చేసిన వాళ్ళకి గొప్ప దక్షిణలు ఇచ్చాడు. భూరి అంటే బంగారం, బంగారం కూడా దానం ఇచ్చాడు. ఆయనకి భరతుడు మొదలైన ఏడుగురు కొడుకులు ఉన్నారు. ఈ భరతుడు దుష్యంతుడు కొడుకు కాదు, ఈ భరతుడే జడభరతుడు అని పిలువబడతాడు తర్వాత మన కథలో. అది కూడా ఈ లేడీని చూసి మోహం పొందాడే ఆయన అన్నమాట ఈ జడభరతుడు. వీళ్ళని ఏడు ద్వీపములలో పెట్టాడు. ఆ తర్వాత విశాల అని పేరు కలిగిన స్థలానికి వెళ్ళాడు, అదే విశాల దేశం. అక్కడ తపస్సు చేశాడు. ఆయన తపస్సులో ఉన్నట్ట ఆ తపస్సులో ఉండగా ఆయన అదృష్టం వల్ల ఉపేయన్నారదస్తత్ర దిదృక్షుర్ ధర్మచారిణం. ఆయన అదృష్టం, ఆయన తపస్సు చేసి మోక్షం పొందాలనే కోరికతో ఉండగా నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారదుడు ఆకాశంలో సూర్య తేజస్సుతో ధగ 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 వెలిగిపోతూ ఉంటే హృదయం పొంగిపోయి ఆనందంతో తపస్సు చేస్తున్న రాజు లేచాడు, నిలబడ్డాడు, నారద మహర్షికి స్వాగతం చెప్పాడు, ఆసనమిచ్చాడు, కాళ్ళు కడుక్కునే నీళ్ళిచ్చాడు, తాగడానికి నీళ్ళిచ్చాడు, స్వాగత వాక్యాలు పలికాడు, కుశల వాక్యాలు అయ్యాక ఆ తర్వాత నారదుడితో ఇలా అన్నట్ట, పరబ్రహ్మస్వరూప నారద, ఈ కృతయుగం చాలా గొప్పదని విన్నాం, ఇక్కడ నేను పుట్టాను, నా అదృష్టవశాత్తు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడైన నిన్ను చూచాను, మా నాన్న కూడా స్వయంభవ మనువు, ఆయన సామాన్యుడు కాదు విష్ణు స్వరూపుడు, మా అమ్మ గొప్పది, నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను తపస్సు చేస్తున్నాను కానీ నారాయణ దర్శనం ఇంకా అవ్వలా, నువ్వు అలా కాదట, నారాయణ అంటే కనపడతాట, కూర్చుంటే కనపడతాట, ఈ సృష్టిలో నువ్వు విన్న కన్న ఆశ్చర్యకరమైన వస్తువు ఏమున్నదో చెప్పమన్నాడు. ఇప్పుడు చెప్పాడు ఆయన, అబ్బాయి నేను గొప్ప విషయం చెబుతున్నాను విను, ఈ చరాచర జగత్తుకి అతీతం అంటే భూమికి కూడా అతీతమైన ఒకనొక ద్వీపం చూశాను నేను ఈ కృతయుగంలో. ఆకాశ మార్గంలో ఒకనాడు నేను నా ప్రభువుని అంతర్యామిని సమస్త లోకాలకి మూలకారకుణ్ణి ఆఖరికి బ్రహ్మ కూడా అంత తేలిగ్గా చూడలేని వాణ్ణి నారాయణుణ్ణి దర్శనం చేసుకుని భూలోకానికి వస్తున్నా. అలా వస్తూ ఉంటే నిన్న రాత్రి నాకు ఒక ద్వీపం కనపడింది, అది ఏమిటా అని చూశాను, ఎక్కడ చూసినా తెల్లని కాంతి కనపడుతోంది అక్కడ. హ్యసంతేఘ నిరాజేంద్ర శ్వేతాఖ్యం గతవానకం ద్వీపం తత్